అనగా భాద్రపద మాసంలో అమావాస్య నాడు సాయంకాలం అయ్యేలోపు రేపు దసరా ప్రారంభమవుతున్నది. రేపటి నుంచి పూజలు చేయాలి. ఈ పూజకి ఏమేమి కావాలి? ముందు అమ్మ విగ్రహం కావాలి, లేక పటం కావాలి, సింహాసనం కావాలి, ఆ పూజకు కావలసిన అగరత్తులు, ఆ వారానికి 9 రోజులకి కావలసిన అగరత్తులు కావాలి అని ఇవన్నీ లిస్టు రాసుకుని అమావాస్య నాటికి అన్ని సామాన్లు తెచ్చుకోవాలట. ఒక్క పువ్వులు మటుక్కి తాజాగా ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోవచ్చు, కానీ మిగతా వస్తువులన్నీ కూడా అమావాస్య నాటికి ఇంటిలో ఉండి తీరాలన్నారు. నైవేద్యానికి కావలసిన ఉప్పులు, పప్పులు, కొబ్బరికాయలు ఇవన్నీ తెచ్చిపెట్టేసుకోవాలట. ఇంకా ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకోవాల్సినవి ఏమిటన్నారు? అరటిపళ్ళు ఒకటి, పుష్పములు, పత్రములు, ఇవి మాత్రం ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకోవాలి. దాంతోపాటు గంధం చెక్కని ఒక సాన మీద అరగదీసి తాజా గంధం బయటికి తీసి ఈ గంధమును, నవగంధమును అమ్మకి సమర్పించాలి. గంధం చెక్కలు, పొడులు, బిళ్ళలు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టి నీళ్ళల్లో కలిపి వాటిని అమ్మవారి మీదకి వేస్తే దానివల్ల ఏం పెద్ద ప్రయోజనం ఉండదు. ఒక సాన తెచ్చుకోండి, గంధం చెక్క కొనుక్కోండి, అరగదీయండి. ఆ మాత్రం అరగదీస్తే చేతులకు కూడా ఆరోగ్యం, లేకపోతే ఏమవుతాయి, చేతులు గుంట్లు పెట్టేస్తాయి. కాళ్ళు చేతులు బొత్తిగా ఎక్సర్సైజులు లేక ఏమైపోతున్నారు ఈ మధ్యన అందరూ కూడాను? కాళ్ళు మన మాట వినకుండా బండరాళ్ళు అయిపోతున్నాయి, చేతులు పనిచేయడం లేదు. అందుకే గట్టిగా 5 నిమిషాలు చేతులు రిమోట్ కూడా పెట్టుకోలేకపోతుంది ఈ మధ్యన ఒక ఆవిడ. ఓ రోజు నా పీఠానికి వచ్చింది, నాకు ఒకటే రోగంగా ఉందండి, చేతులకు ఆరోగ్యం ఇవ్వండింది. ఏమమ్మా ఏమిటి అనారోగ్యం అంటే, నాకు అలా రిమోట్ పట్టుకుని ఛానల్ మార్చడానికి ఓపికగా లేదండి. అందులో సాయంకాలం 5 to 9 ఎన్ని రకాల కార్యక్రమాలు అండి. ఇందులో నేనేం అసత్యపట్టలేదు, మీరు నవ్వుకున్నా ఇది ఉన్నదన్నట్టుగా. సీరియల్ కోసం చేతికి ఓపిక కావాలట. అంతేగాని అమ్మవారిని పూజ చేద్దామండి, అభిషేకం చేద్దామండి, దానికి ఓపిక లేదని అండంలా. పోన్లే పోని, భర్తకి ఎప్పుడన్నా చపాతీలు చేసి పెడదాం, అందుకోసం నా చేతికి ఓపిక కావాలి అండంలా. సీరియల్ కోసం రిమోట్ పట్టుకోవడానికి ఓపిక కావాలట. ఇది ఆ మాత్రం కూడా రిమోట్ కూడా పట్టుకోలేకపోతుందంటే కారణం ఏంటనమాట? ఎప్పుడన్నా పనిచేస్తేగా అలా కూర్చుని ఎవరి పనులు వాళ్ళు చేశాక పాపం భర్త గారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ నోట్లో ఇంత చపాతీయో ఏదో మూతిలో పెడితే తినేసి అలా కూర్చుంటే ఇంకేమవుతుంది శరీరం? అలా అయిపోతుంది బండగా. కాబట్టి స్వయముగా అరగదీస్తే అమ్మ పూజ చేయటానికి మనంతట మనము గంధము తీసిన పుణ్యము వస్తుంది, చేతులకి వ్యాయామం వస్తుంది. రోజు మీరేం చేస్తారంటే ఒక గంట సేపు దంచండి, ఏమన్నా రోట్లో వేసి. ఒక భర్తను దంచకండి, భర్తగారు భార్యను దంచకండి, రోట్లో ధాన్యం దంచండి, గంధం అరగదీయండి, నడవండి. ఎందుకని ఎంత మంచిదండి, హాయిగా కొత్తపేట నుంచి ఇక్కడ దాకా నడుచొచ్చి పురాణం వింటే అసలు ఎంత ఆరోగ్యం. ఇంటికి వెళ్ళేసరికి ఆ కడుపు కరకరలు ఆడుతుంది, అప్పుడు అన్నిడ్లీ తినచ్చు శుభ్రంగా. ఎంతో లాభం దానివల్ల. ఇప్పుడేమో డైజెషన్ బాగాలేదు అని మందులకు పెడుతున్నామే, ఆ మందుకు పెట్టే బదులుగా నడిచి వస్తే కడుపుకు పెట్టచ్చు, ఆరోగ్యంగా ఉంటాం. అందుకని అన్ని రకాలుగా మంచిది కనుక స్వయముగా గంధం అరగదీసి అమ్మకి ఇవ్వడం. ఇవి మాత్రం ఏ రోజుకి ఆ రోజు చేయాలట. పుష్పాలు, పత్రి, అరటిపళ్ళ వంటివి, గంధము, ఇవి ఏ రోజుకి ఆ రోజు నిత్యం తీయాలి. కొబ్బరికాయలు లాంటివి మాత్రం 9 రోజులకి తెచ్చిపెట్టేసుకోవన్నాడు. ఇంకా తక్కిన సామాగ్రి ఈ అగరవత్తులు, హారతి కర్పూరాలు, అగ్గిపెట్టి, గిగ్గిపెట్టి మొదలైనటువంటివన్నీ కూడా ముందు తెచ్చిపెట్టుకోవాలట. అమ్మవారి విగ్రహము, అమ్మవారి అలంకార సామాగ్రి, మంగళసూత్రాలు, అక్షతలు ఇవన్నీ ముందు సిద్ధం చేయాలి. అమావాస్య నాడే ముఖ్య సంభారములు తెచ్చుకోవాలి. చక్కని మండపం ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఇంట్లో చేసుకునేవాళ్ళు, గుళ్ళో అయితే ఎలాగో మండపం ఉంటుంది, ఇబ్బంది లేదు. ఇంట అమ్మని పూజించేవాడు చక్కని ఒక మండపం తయారు చేసి ఆ మండపంలో అమ్మ విగ్రహమో లేక పటమో పెట్టి పూజించడం మంచిది. అమ్మకి తోరణములు అంటే ఇష్టంట. మామిడి తోరణాలు కానీ, వేప మండలతో తోరణాలు కానీ కట్టడం చాలా మంచిది. దానివల్ల ఆరోగ్యం ఇస్తుంది అమ్మ. ఇవి కాకుండా ప్రతినిత్యము ఈ శరణ నవరాత్రుల్లో నదులలోనో నూతుల దగ్గరో ఏ రోజుకు ఆ రోజు తలకి స్నానం చెయ్యాలి. చన్నీటి స్నానం మంచిది. ఒక్క అనారోగ్యవంతులకి మినహాయింపు ఇచ్చారు. కొంతమందికి చన్నీళ్ళు పడవ పాపం, చన్నీళ్ళు నెత్తి మీద పడితే కన్నీళ్ళు వస్తాయి, కనుక వేన్నీళ్లతో చెయ్యొచ్చు వాళ్ళు. మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. మనిషికి ఆరోగ్యం బాగాలేనప్పుడు చన్నీళ్ళు చేయకపోయినా దోషం లేదు, కానీ అన్నీ బాగున్నవాళ్ళు, అందులో ముఖ్యంగా ఇలాంటి యువకులు చన్నీళ్ళు చేస్తే చాలా మంచిదట, ఆరోగ్యానికి మంచిది. ఇక అమ్మకి 16 ఉపచారాలు, ధ్యానము, ఆవాహనము మొదలుగా 16 ఉపచారాలు చెయ్యండి. ఇవి చేయలేని వాళ్ళు 5 ఉపచారాలు చేయాలని ప్రారంభంలో చెప్పారు కదా, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం, ఈ 5 పంచోపచారాలు అంటారని మీకు మొదటి రోజే చెప్పారు కనుక ఈరోజు చెప్పక్కర్లా. ఇవన్నీ ఇవ్వండి. ఏ రోజుకా రోజు అమ్మవారి యొక్క విగ్రహానికి, అంటే ఇంట్లో విగ్రహం పెట్టుకున్న వాళ్ళు, కొత్త బట్టలు కట్టి అలంకారం చేయటం మంచిది. అలంకార ప్రియ అమ్మంటే వస్త్రాలంకరణాదీని దేయానిచ సుశక్తిత, నీ ఓపికను బట్టి రోజు అమ్మవారికి వస్త్రాలు అలంకారాలు ఇవన్నీ చెయ్యి. నాకు ఓపిక లేదనుకున్నవాడు తో వచ్చిన పుష్పం వేసినా అమ్మ సంతోషిస్తుందట. పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. ఎవడైనా భక్తితో నాకు ఇస్తే అది ఆకైనా కొండైనా నీళ్ళైనా పుష్పమైనా నేను దానిని స్వీకరిస్తాను అని అమ్మ చెప్పింది. వీలున్నంత వరకు పురోహితులు పెట్టుకుని చేయండి, భరించలేని వాళ్ళు సొంతంగా కూడా చేసుకోవచ్చు. అమ్మ ఇప్పుడు సింహాసనం మీద కూర్చోవాలి. పులి మీద కూర్చున్న అమ్మని దసరాలలో పూజించకూడదు. సింహము మీద కూర్చున్న అమ్మని నాలుగు చేతులు కానీ ఎనిమిది చేతులు కానీ 18 చేతులతో కానీ ఉన్న అమ్మనే ఈ శరత్కాలలో పూజించాలట. చతుర్భుజ సాదేవి నాలుగు కానీ లేదా అష్టభుజాదేవి లేదా అష్టాదశ భుజాదేవి ఈ విగ్రహాలనే పెట్టుకుని పూజించాలి. వీలున్నంత వరకు అమ్మని శంఖం చక్రం గదా పద్మములు ధరించినట్టుగా ఊహించి పూజించమన్నాడు. నాలుగు చేతులే ఉంటే శంఖ చక్ర గదా పద్మాలు, 8 చేతులుంటే శంఖము చక్రము గద పద్మం ధనుస్సు ఖడ్గం డాలు బాణం ఈ 8 పట్టుకున్నట్టుగా ఊహించాలి. వీలున్నవాళ్ళు ఈ 9 ఉపవాసం చేయమన్నాడు. 9 పూర్తిగా మానేసి ఎవరు ఉండగలరు? అందుకని ఇక్కడ ఉపవాసం అంటే నక్తము చెయ్యమని చెప్పాడు. ఉపవాసేన నక్తేన, నక్త ఉపవాసం చెయ్యండి. నక్తము అంటే రాత్రి, పగలంతా భోజనము చేయకుండా రాత్రిపూట అమ్మ పూజ అయ్యాక అప్పుడు అన్నము తినడానికి నక్త ఉపవాసం అని పేరు. అలా చేయటం ఉత్తమమట. లేదా కొందరికి ఆ ఓపిక ఉండదు కదా, ఏకభుక్తి అనవా పునః పగలే భోంచేయమన్నాడు. మధ్యాహ్నం 12 దాటేదాకా యథాశక్తి పూజ చేసి 12 దాటిన తర్వాత కాస్త అన్నం తిని రాత్రికి ఏదో కాస్తంత పలహారం చేస్తే, పలహారం అంటే పూర్వం పళ్ళే తినేవారు అనుకోండి, ఇప్పుడు పలహారం అంటే బలహారం, రాత్రికి ఓ డజన్ ఇడ్లీలు అలా చక్కగా నేతిలో ముంచుకొని వేరుశనగ గొళ్ళ చట్నీ కూడా చేయించుకొని పోపు పెట్టుకొని దాంట్లో తింటే అది బలహారం అవుతుంది. కానీ పలహారం ఎక్కడవుతుంది? రాత్రికి భోంచేయమండి అంటే నేను నిజంగా భోంచేయకుండా ఉపవాసం ఉంటున్నారు అనుకునేవాడిని అనమాట. నేను రాత్రికి అన్నం తిన్నండి అని మా పురాణం వినడానికి వచ్చేవాళ్ళు. పోనీ ఏం తింటారో చూస్తే ఓ అరడజన దోశలు చపాతీలు పూరి మళ్ళీ అందులో ఒక కూర ఇవన్నీ వేసుకుతున్నాక ఇంతకంటే అన్నం కంటే అదే నయంగా ఉంది. శుభ్రంగా ఇదే బాగుందిరా బాబు అనిపించింది, ఇంటికంటే గుడి బదిలో అన్నట్టుగా. కాబట్టి ఆహారము నియంత్రణ కావటం అంటే ఏకభుక్తం అంటే పగలు భోంచేసి రాత్రికి ఒక్క పండు లేక కొంచెం పాలే తాగాలి, ఎక్కువ స్వీకరించకూడదు. ఈ విధముగా ఆహార నియమం పెట్టుకుని వ్రతం చెయ్యాలి. ఈ వ్రతం చేసేవాడు అమావాస్య నాడు ఏమనాలట, కరిష్యామి వ్రతం మాత నవరాత్రమనుత్తమం సాహాయ్యం కురు మే దేవి జగదంబ మమాఖిలం ఈ శ్లోకం అనుకోమన్నాడు. లేదా దాని సారాంశం అనుకుందాం. ఏమని, అమ్మా నేను నవరాత్ర వ్రతం చేద్దామనుకుంటున్నాను, ఈ 9 నిన్ను పూజిద్దాం అనుకుంటున్నాను, నాకు నువ్వు సహాయం చెయ్యి. ఎందుకు అమ్మ సహాయం చేయాలంటే, అమ్మ సహాయం చెప్పితే మన ఖాయం మన మాట విందాం. ఒక పూట తిందాం అనుకున్నవాడు ఓ రోజు అయ్యాక 2 నేను ఉండలేను తండ్రి అంటే అప్పుడు ఆ వ్రతం పాడైపోతుంది కదా. ఎక్కువ తిన్నా అసలు తినకపోయినా లేక ఒకరోజు పువ్వు వేసి 2 పువ్వు వేయకపోయినా ఒకరోజు ధూపం ఇచ్చి ఇంకో రోజు ఇవ్వకపోయినా నవరాత్ర నియమములు ఉల్లంఘించినట్టు అవుతుంది కనుక పూజ సక్రమముగా ఏ ఆటంకము లోపము లేకుండా సాగడానికి నీ సహాయము నాకు అందించమ్మా అని ప్రార్థిస్తే అమ్మ అనుగ్రహిస్తుంది. అన్నీ వచ్చి పడిపోతాయట. ఇంకా అమ్మకి ఏమేమి ఇస్తే మంచిదో ఈ శరత్కాలంలో చెప్పాడు. చందనాగురు కర్పూరై కుసుమైశ్చ సుగంధిభిః మందార కరజ అశోక చంపకై కరవీరకై మాలతి బ్రహ్మక పుష్పై తథా బిల్వదళై శుభై. అమ్మని చందనం గంధమిచ్చి పూజించండి, అగరత్తులు వెలిగించండి, కర్పూరం వెలిగించండి, పుష్పములతో అది కూడా సుగంధముతో కూడిన పువ్వులతో పూజించండి, సువాసన ఉన్న పువ్వులతో పూజించాలి. గడ్డి పువ్వులు గుడ్డి పువ్వులు కాకుండా ఆ పువ్వుల్లో కూడా మందార పుష్పాలు, ఎర్ర పుష్పాలు, అశోక పుష్పాలు, చంపకై సంపంగి పువ్వులు, కరవీరకై కరవీరం అంటే గన్నేరు, గన్నేరు పువ్వులతో పూజించండి. అందులో ఎర్రగన్నేరు మరింత మంచిదట. ఎర్రగన్నేరు పువ్వులతో అమ్మని పూజించడం చాలా మంచిది శరత్కాలంలో. అలా గన్నేరు పువ్వులతో పూజించమన్నాడు. మాలతీ పుష్పాలతో బ్రహ్మకమలాలని ఉంటాయి, అవి సాధారణంగా చల్లని ప్రాంతాల్లో ఉంటాయి, అటువంటి చోటకి వెళ్ళి ఆ బ్రహ్మకమలాలతో పూజించండి. ఇంకా శరత్కాలంలో రెండు పూటల తప్పక ఇవ్వవలసిన దళాలు బిల్వపత్రములు, మారేడాకులు. మారేడాకులతో అమ్మని పూజిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయి. అందులో లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి మారేడా కంటే. అమ్మవారికి బిల్వనెలయ అని ఒక నామం ఉన్నది, భాస్కరి బిల్వనెలయ. అమ్మవారు బిల్వపత్రములో ఉంటుంది, మారేడాకులో ఉంటుంది అని ప్రత్యేక చెప్పారు. మారేడంటే ఆవిడకి ఇష్టం. పూర్వం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు, విష్ణువుని పూజించేటప్పుడు మారేడు తోటలో పూజించేవారట. సత్యనారాయణ వ్రతకల్పంలో తుంగధ్వజుడి చరిత్ర ఉందా ఐదోది, అందులో ఏమనుంటుంది, కొంతమంది గోపాలకులు గోవులు కాచుకునేవారు మారేడు వనములో సత్యనారాయణ వ్రతం చేశారు అని ఉంటుంది. అలా చేస్తే ఈశ్వర అనుగ్రహం తొందరగా కలుగుతుంది, సంపదలు బాగా వస్తాయి. ఇటు లక్ష్మికి ఇటు శివుడికి ఇష్టం మారేడాది. అందువల్ల శరత్కాలంలో శుభై బిల్వదళై అన్నాడు, శుభప్రదమైన బిల్వదళములతో పూజించండి. అంటే బిల్వపత్రాలతో పూజిస్తే నీకు శుభాలు కలుగుతాయి. అమ్మకి నైవేద్యం ఏమివ్వాలి, నారికేళై మాతులుంగై దాడిమి కదళీఫలై నారంగై పనసైశ్చైవ తథా పూర్ణఫలై శుభై. కొబ్బరికాయలు దాంతోపాటుగా మాదీ ఫలాలను ఉన్నాయి, మాదీఫల రసాయనం నమ్ముతారే అవి మాదీ ఫలాల నుంచి వస్తాయి ఆ పళ్ళు. దాడిమి దానిమ్మకాయ, ఎప్పుడన్నా దానిమ్మకాయ నైవేద్యం పెడుతున్నప్పుడు దాడిమి ఫలం సమర్పయామి అనండి. బహువచనంలో దాడిమి ఫలాన్ని సమర్పయామి. ఈ మధ్యన చాలామంది బహుబీజ ఫలం అన్నాం, బహుబీజాలు అన్నింటిలో ఉంటాయి, నారింజకాయలో కూడా బోల్డు గింజలు ఉంటాయి, అందుకని బహుబీజం అంటే కుదురుతుందా? బహుబీజము కాదు, ఏకబీజము కాదు, దాడిమి ఫలము అంటే దానిమ్మ. కాబట్టి దానిమ్మకాయ నైవేద్యం పెట్టినప్పుడల్లా దాడిమి ఫలం అనండి. దాంతోపాటు కదళీ ఫలై అరటిపళ్ళు, నారంగై నారింజకాయలు, పనసై పనస పళ్ళతో, వీటన్నిటితో కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మ అనుగ్రహం పొందండి. ఇవన్నీ అమ్మకి ఇష్టం. ఈ కాలములో అన్నదానం జరగాలి, అన్నదానం తప్పక జరగాలి, అన్న నైవేద్యం పెట్టాలి. ఈ అన్నములు ఎటువంటి అన్నములు అయి ఉండాలి, వరుసగా పంచ అన్నములు అమ్మకి బాగా ఇష్టం, ఐదు అన్నములు అంటే ఇష్టం అంట, మీ ఓపికను బట్టి చేయమన్నాడు. పాయసాన్నము, హరిద్రాన్నం అంటే పులిహేర అన్నమాట. ఒక కుర్రాడు వచ్చాడండి ఈ మధ్యన, గురువుగారు టైగర్ ఫుడ్ ఉందా అన్నాడు. అరే టైగర్ ఫుడ్ ఏమిట్రా అని అన్నాను, పులిహేర అండి అన్నాడు వాడు. అంటే వాడి దృష్టిలో పులి అంటే టైగర్ అనుకుంటున్నాడు వాడు కర్మ, కానీ పులి అంటే పుల్లని అని అర్థం. చింతపండు యొక్క పులుపు తగిలితే హార అంటే అన్నం, పులిహార అంటే పుల్లని అన్నం అని. మళ్ళీ నిమ్మకాయ వేయకండి, నిమ్మకాయ అయితే దిమ్మ తిరుగుతుంది. ఈ నిమ్మకాయ నిమ్మప్పు చెత్త చెదారంతో కూడా పులిహార చేసేవాడు కొంతమంది ఉన్నారు. అలాంటి నైవేద్యం అమ్మవారికి నిషిద్ధం, కేవలం చింతపండే వాడాలి. దానికి శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి, మంత్రశాస్త్రం తెగ చదివి చెబుతున్నాను కాబట్టి. ఇక మీదట ఎప్పుడు కూడా అసలు నిమ్మకాయ పడదండి, ఎసిడిటీ పెంచుతుంది, మంచిది కాదు, జలుబు చేస్తుంది. కాబట్టి అమ్మవారికి జలుబు చేస్తే మనకి జలుబు చేస్తుంది, అప్పుడు మనం కూడా ముక్కు గొడ్డ కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు పులిహార అంటే ఖచ్చితంగా చింతపండే వాడండి. ఆ చింతపండు వాడి ఆ పులిహార చేసే విధానం ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఆ చూపించినప్పుడు చూసి అలా చేస్తే మీకు నాకు అందరికీ లాభం, శుభ్రంగా ప్రసాదం పెడితే జనాలు కూడా వెర్రిగా ఇంకా తినేసి పట్టుకుపోతారు, ఇంటికి పట్టుకుపోతారు. ఈ విధంగా అమ్మవారికి పాయసాన్నము, పులిహార, దధ్యోదనం, పెరుగన్నం అన్నమాట. పెరుగన్నం అంటే పెరుగు కలిపేసి పారేయడం కాదు, అంచేత దధ్యోదనం అంటే మంచి చిక్కని చక్కని పెరుగుతో అన్నం కలిపి అందులో పోపు పెట్టాలి, పోపు టాపు లేచిపోవాలి. అక్కడెక్కడో వంటింట్లో పోపు పెడితే హాల్లో వాళ్ళంతా తగ్గట్లే, ఇక్కడ అలా తగ్గాలన్నమాట. అంత చక్కని పోపు పెట్టిన దధ్యన్నం పెట్టాలి. ఆ తర్వాత మరొకటి ఏమిటనమాట, స్నిగ్ధ ఉదనం, మెత్తని ఆవు నేతితో తయారు చేసిన అన్నం. అన్నం వండేటప్పుడు ఆవు నెయ్యి బాగా కలపాలి, దీనికి స్నిగ్ధ ఉదనం అని పేరు. అందులో ఏం చేస్తారంటే పెసరపప్పు అవి కలిపి మెత్తగా అన్నం వండి కొంచెం నెయ్యి కలిపి ఇంత బెల్లం ముక్క పెట్టి పులగమని నైవేద్యం పెడతారన్నమాట. ఇంకా తర్వాత అదేమిటి, గుడాన్నం అమ్మవారికి ఖచ్చితంగా పెట్టవలసింది. గుడాన్నం చక్కెర పొంగల్లో చక్కెర బదులుగా బెల్లం వేస్తే దానికి గుడాన్నం అని పేరు. చక్కెర పొంగల్ రెండు రకాలుగా చేస్తారు, చక్కెర వేసి చక్కెరతో వండితే చక్కెర అన్నం, గుడం బెల్లం వేస్తే గుడాన్నం. సహజంగా పంచదార బదులుగా గుడమే వేసి గుడాన్నమే పెడితే ఎక్కువ మంచిది అనమాట. అమ్మవారికి గుడాన్న ప్రేతమానస అని పేరు ప్రత్యేకంగా. ఈ ఐదన్నములు శరత్కాలంలో ఇవ్వాలి. ఈ అన్నదానం చేశాక తాము తినడమే కాకుండా వచ్చిన వారికి కూడా అంతో ఎంతో పెట్టమన్నాడు. ఐసర మధ్య పులిహార బాగా చేసుకున్నానని వాడు ఒక్కడే ఇంట్లోకి వెళ్ళి రహస్యంగా తినకుండా తాను, తన భార్య, పిల్లలు వీళ్లతో పాటుగా వచ్చిన భక్తులందరికీ కూడా ఈ అన్నములు నైవేద్యముగా పెట్టాలి. అహింస యాజ్ఞికి ప్రోక్త. ఇక్కడ మళ్ళీ చెప్పాడు అహింస ముఖ్యం, హింసద్దు. నహింస పశుజ తత్ర నిఘ్నతాం తత్కృతే నఘ. ఎంత మంచివాడు చెప్పాడండి. 33 శ్లోకంలో, దేవీ భాగవతంలో, తృతీయ స్కందంలో 26 అధ్యాయంలో చెప్పారు. నాయనలారా, చాలామంది హింసతో యజ్ఞాలు చేస్తున్నారు. శరన్నవరాత్రులు వచ్చాయంటే దున్నపోతులు బలిచ్చేవాళ్ళు, మేకపోతులు బలిచ్చేవాళ్ళు, కోళ్ళు కోసేవాళ్ళు, బర్రు బర్రు మన చేపలని అరగదీసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇది వద్దురా నాయన. అన్నిటికంటే పశుజ న హింస తత్ర. అసలు పశువుని హింసించకండి, అది మహాపాపం. అవి ఏడుస్తూ కన్నీడు పెట్టుకుంటూ గిలగిల కొట్టుకు చచ్చిపోతుంటే ఆ నెత్తురు ఒడుగుతూ అమ్మని ఆనంద పెడతావా? ఆ మాంసంతో నీ మాంసం పెంచుకుంటావా? దానివల్ల నీకేం లాభంరా అని ఇక్కడ చెప్పారండి. అందుకని శరన్నవరాత్రుల్లో పూజల్లో ఉత్తమం ఏమిటంటే అహింస. నేనేం చెప్పినా శాస్త్ర ప్రమాణంతో చెబుతున్నమాట. ఇది దేవీ భాగవతంలో చెప్పాడు. అంటే ఆ రోజుల్లో కూడా బలులు ఇచ్చేవాళ్ళు ఉండేవారు కనుక, ఒరే ఇస్తారేమో ఎందుకైనా మంచిదని చెబుతున్నాను అని 33 శ్లోకంలో నహింస పశుజ తత్ర నిఘ్నతాం తత్కృతేనఘ అహింస యాజ్ఞికీ ప్రోక్త సర్వశాస్త్ర వినిర్ణయే. సమస్త శాస్త్రములు అహింసయే మంచిది అని చెప్పాయి. అహింస గొప్ప యజ్ఞం, అహింసతో పూజ చెయ్యండి. అందుకని కొబ్బరికాయలు లాంటివే ఇవ్వండి, పళ్ళే నైవేద్యం పెట్టండి, అన్న నైవేద్యమే పెట్టండి. హింస వద్దు. జంతువుల్ని చంపి ఆ మాంసాన్ని ఆ రక్తాన్ని అమ్మకి సమర్పిస్తే బతికినంతకాలం మీకు సుఖం ఉండదు, చచ్చాక నెత్తురు మడుగులు అలమటించి చస్తారు, అంటే యమలోకంలో నానా శిక్షలు అనుభవిస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు సాత్విక పూజలు చెయ్యండి. ఇది కాకుండా అమ్మవారికి పాటలు నృత్యము అంటే బాగా ఇష్టంట. అందువల్ల శరత్కాలంలో కాసేపైనా పాటలు పాడాలి. చిట్ట చివరన నృత్యందరి చేయామి గీతం శ్రేవయామి అని చెబుతారు. అప్పుడు నృత్యం చేయటం మంచిది. ఆ నృత్యం చేసేటప్పుడు 70 ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళు నృత్యం చేస్తే మరింత ముచ్చటగా ఉంటుంది. చక్కగా భార్యాభర్తలు కూడా ఎంత వయస్సు వస్తేనే అమ్మ దగ్గర మనం చంటి పిల్లలమే కదా, అందుకని తదీంతనని నృత్యం చేయండి. మనమే నృత్యం చేస్తే మరీ మంచిది. లేదా ఆరితేరిన వాళ్ళ చేత నృత్యం చేయించండి. గీతములు కూడా వినిపించాలి. అమ్మవారికి పాటలు అంటే ఇష్టం అన్నమాట. మంచి మంచి అమ్మకి సంబంధించిన పాటలు, ఆ పాటలు బాగుండాలి. అందమైన ఎన్ని పాటలు ఉన్నాయండి మన ప్రాచీన కాలంలో అమ్మవారి మీద. జయ జయ మంగళ గౌరీ, జయ జయ సుందరి కౌమారి, జయ జయ మంగళ గౌరీ అంటే అమ్మ పరిగెత్తుకొస్తుంది, లేకపోతే పరిగెత్తి పారిపోతుంది. అందుకని మంగళగీతములు పాడండి. గీతం అన్నాడు, నృత్యం అన్నాడు. దీంతోపాటు ఈ శరన్నవరాత్రుల్లో తప్పక నేల మీద పడుకోవాలి. నిత్యం భూమౌ చ శయనం, నిత్యం నేల మీద పడుకోండి. నేల మీద అంటే కటిక నేల మీద కాదు, మళ్ళీ దర్భలు లేక చాప లేక ఏదైనా తివాచి వేసుకుని పడుకోవాలి. ఇప్పుడు మనకు అనుమానం, అయ్యా మాకు మోకాళ్ళు వంగవు, అసలు నేల మీద కూర్చుంటే ఇక లేవలేను, నన్ను జాగ్రత్తగా నేల మీద పడుకోబెట్టేయాల్సిన అవసరం వస్తుంది, నేను శరత్కాలంలో పూజ చేస్తున్నాను, ఇప్పుడు నేనేం చేయను అని అడిగితే వాళ్ళకి చెప్పారు, కొత్త దుప్పటి వేసుకుని మంచం మీద పడుకునేందుకు అధికారం ఇచ్చారు. ముసలి వాళ్ళకి, పసివాళ్ళకి, బాగా ముసలాళ్ళకి, బాగా పసివాళ్ళకి, రోగులకు ఎక్సెప్షన్స్ ఉంటాయి, వాళ్ళకి మినహాయింపులు ఉంటాయి. చట్టంలో వాళ్ళందరికీ కూడా కొన్ని రకాల రాయితీలు ఇస్తారు. సీనియర్ సిటిజన్షిప్ కదా మరి. ముసలి వాళ్ళకి, పసివాళ్ళకి, రోగులకి ఎలా అయినా చెయ్యొచ్చు అన్నారు. మినహాయింపించారు. వాళ్ళు మంచం మీద కొత్త దుప్పటి వేసి పడుకోవచ్చు. ఆపై ఇంకా ఏమేం చేయాలి? ఏ రోజుకో రోజు వీలున్నంత వరకు అమ్మవారికి కట్టిన బట్టలు మార్చమన్నాడు. ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా ముత్తైదువులకి, పండితులకు, కుమారికలకు యథాశక్తిగా వస్త్రములు అన్నములు దానం చేయండి. విత్తశాఠ్యన్న కర్తవ్యం, పిసిరుగొట్టుతనం వద్దు. డబ్బు లేకపోతే అమ్మవారి విగ్రహం మట్టితో చేసినా సంతోషిస్తుంది. మన దగ్గర ధనము లేకపోతే వస్త్రం బదులు వస్త్రార్థం పుష్పం సమర్పయామి అన్న అమ్మ స్వీకరిస్తుంది. కానీ డబ్బుండి మాత్రం పిసిరుగొట్టుతనం చూపిస్తే అమ్మ కోపం వస్తుంది. విత్తశాఠ్యం న కర్తవ్యం రాజన్ శక్తి మఖే సదా. పిసిరుగొట్టుతనం చూపించొద్దు. అమ్మ పూజలో పిసిరుగొట్టుతనం చూపిస్తే ఫలితం కూడా పిసిరుగొట్టుతనంతో ఇస్తుంది అమ్మ. ఇంకా మండపారాధనకి వస్త్రం వేస్తారు మహానుభావులు, అది వస్త్రంట. తువ్వాలు గుడ్డని అమ్మేవాడిని ఈ కొనేవాడిని ఇద్దరిని షూట్ చేసేయాలి అని ఒకప్పుడు ఒక ఆయన చెప్పాడు, నేను చెప్పలే. అసలు అమ్మేవాళ్ళకైనా బుద్ధి ఉండద్దా? అదేం మండపారాధన అండి ఇంత గుడ్డ. పోనీ ఆ గుడ్డని ఏ రుమాల కిందన్న వాడితే ముక్కంత కందిపోతుంది, అంత గరుకు గుడ్డ. దాన్ని 10 రూపాయలకు 25 రూపాయలకు వీడికి అమ్ముతాడు, వీడు పట్టుకొచ్చి అది మండపారాధన వేస్తాడు. కాబట్టి శుభ్రంగా పెద్దని తువ్వాలు తెచ్చుకోండి, లేదా మంచి దుప్పటి ఇవ్వండి. హాయిగా దుప్పటి రేపొద్దున ఎప్పుడన్నా ఆయన కప్పుకుంటాడు, మీ పేరు చెప్పి హాయ్ సుఖంగా. ఈ అసలు కలియుగంలో కప్పుకునే అవకాశం లేదు, కనీసం పక్కైనా వేసుకుంటాడు. కాబట్టి మంచి వస్త్రం మండపారాధనకి వాడాలి, అందులో బియ్యం బాగుండాలి. అక్కడ స్వయంపాకం ఇచ్చేటప్పుడు కూడా చక్కని ఇవ్వండి. కాబట్టి అలాంటి పిసిని కొట్టుతనం వద్దు అని చెప్పాడు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో విత్త సాక్ష్యం లేకుండా జాగ్రత్తగా చేయవలసిన ఆరాధనలు చెయ్యండి. ఇంకా ఈ శరన్నవరాత్రులలో కుమారికా పూజ చెయ్యాలి. కుమారి పూజ ఎలా ఉండాలి? ఎవరెవరు కుమారికలుగా మనకు వస్తారు అంటే, కుమారికా తుషా ప్రోక్త ద్వివర్ష యాభవేదిహ ఏకవర్ష న కర్తవ్య. ఒక్క సంవత్సరం ఉన్న పిల్ల కుమారిగా పనికిరాదు, ఏడాది లోపు ఉన్న పిల్లలు కుమారి పూజకి పనికిరారు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కనుక. సంవత్సరం తర్వాత, సంవత్సరం నిండితే ఏమంటాం, 2 ఏడు వచ్చింది అంటాం. 2 సంవత్సరముల దగ్గర నుంచి 10 ఏళ్ల వరకు పిల్లల్ని కన్యలు కుమారి అంటారు. 2 సంవత్సరముల కుమారిక చాలా మంచిది. ఆవిడకి ఏమని పేరు? కుమారి. 2 ఏళ్ళు ఉన్న పాపని కుమారి అంటారట. కన్యా పూజలో 2 ఏళ్ల పాపని కుమారి అంటారు. గుర్తుపెట్టుకోండి, కుమారి అంటే 2 ఏళ్ళు. ఇంకా 3 ఏళ్ళు ఉన్న పాప త్రిమూర్తి అని పిలువబడుతుంది. 3 సంవత్సరాల పాపని త్రిమూర్తి అంటారు. 4 ఏళ్ళున్న పాపని కళ్యాణి అంటారు. కళ్యాణి చతురబ్దిక అంటే 4 ఇయర్స్ పాపని కళ్యాణి అంటారు. రేపొద్దున మీరు ఎప్పుడైనా శరన్నవరాత్రుల్లో పూజ చేస్తున్నప్పుడు పాప నీ వయసు ఎంత అంటే 2 ఏళ్ళు అంటే, ఓహో అయితే నువ్వు కుమారివి అని అర్థం. అదే 3 ఏళ్ల పాప అయితే త్రిమూర్తి, 4 ఏళ్ల పాప అయితే కళ్యాణి. ఎప్పుడైనా పెళ్లి కావాలి, మంచి భర్త కావాలి, ఆ భర్త గారు కాస్త రాత్రి నా కాళ్ళు కూడా నొక్కేవాడు అయి ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ కళ్యాణికి పూజ చేయమన్నారు. పెళ్లి కాని ఆడపిల్లలకి, పెళ్లి కాని మగపిల్లలకి మంచి వరుడు రావాలన్నా, మంచి వధువు రావాలన్నా సులభోపాయం ఏమిటో తెలుసా? శరన్నవరాత్రుల్లో లేక వసంత నవరాత్రుల్లో 4 ఏళ్ల పాపని పూజించండి. అలా పాపని పూజిస్తే ఆ పాప పేరు కళ్యాణి. ఆ పూజ వల్ల మనకి మంచి కళ్యాణం జరుగుతుంది. మళ్ళీ 70 ఏళ్ళ వాళ్ళు చేయకండి. ఇప్పుడు దానివల్ల వాళ్ళకి కళ్యాణం అవ్వదు. కళ్యాణం అవుతుంది అనుకునే ఒక ఆయన ముసలాయన, నేను కూడా చేస్తే కళ్యాణం అవుతున్నాడు, నీకు క్షౌర కళ్యాణం అవుతుంది అంటే ఈ ఊహతో దుష్టబుద్ధితో చేయొద్దంటున్నాను నేను. అమ్మవారు ఆవిడ పిల్ల, అమ్మని పూజిస్తే సుఖం కలుగుతుంది అనుకోవాలి తప్ప ఎవరికి ఏది అవసరమో అదే ఇస్తుంది అమ్మ. కాబట్టి వివాహం కాని వాళ్ళు కళ్యాణిని పూజిస్తే వివాహం అవుతుంది, వివాహం అయిన వాళ్ళు కళ్యాణిని పూజిస్తే దంపతుల మధ్య స్నేహం పెరుగుతుంది, వార్ధక్యంలో ఒంటరిగా ఉన్నవాళ్ళు కళ్యాణిని పూజిస్తే ముక్తి ఇస్తుందిట. అందుకని కళ్యాణి పూజ చెయ్యాలి. ఇంకా రోహిణి పంచవర్షాచ 5 ఏళ్ల పాపని రోహిణి అంటారు. షడ్వర్ష కాళిక స్మృత 6 ఏళ్ల పాపని కాళిక అంటారు. చండిక 7 వర్షాస్యాత్ 8 వర్షాచ శాంభవీ 7 ఏళ్ల పాపని చండిక అంటారు. 8 ఏళ్ల పాపని శాంభవి అంటారు. 9 వర్ష భవే దుర్గా సుభద్రా దశవర్షికి 9 సంవత్సరముల పాపని దుర్గా అంటారు. 10 సంవత్సరముల పాపని సుభద్ర అంటారు. ఇంకాపై అతవోర్ధ్వం న కర్తవ్య సర్వకార్య విగర్హిత 11 ఏళ్ల దగ్గర నుంచి ఇంకా పాపలకి ఈ కన్యా పూజ చేయకూడదు. కన్యామణులుగా ఆవిడ కన్య పూజలకి పనికిరాదు, కన్యా పూజలకి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. ఇంకా వీటి వల్ల ఏమిటి లాభం? పూజ ఎలా చెయ్యాలి? ఈ పిల్లల్ని ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్ళకి పసుపు పూసి పారాణి పెట్టి చేతులకి గాజులు వేసి కట్టుకునే బట్టలు, వాళ్ళు ఏ బట్టలు కట్టుకుంటే ఆ బట్టలు ఇవ్వండి. 10 ఏళ్ల పాపను పూజ చేస్తూ ఆవిడకి ఏమో 70 ఏళ్ళ ఆవిడకి ఇచ్చే చేరిస్తే ఏమో ఉపయోగం? కాబట్టి ఈ అమ్మాయి కట్టుకునే బట్టలు ఏవైతే అవి. చాలామందికి పంజాబీ డ్రెస్ అంటే డ్రెస్ కాదనుకుంటారు, ఆ ఉత్తర భారత సంప్రదాయం, గుజరాత్ మొదలైన వాటిల్లో కట్టుకునే బట్టలు ఇప్పుడు మనం కట్టుకుంటున్నాం. కాబట్టి చీర లంగా ఓణి అనే కాదు, ఈ భారతదేశపు సంప్రదాయానికి సంబంధించిన వస్త్రములు ఏవైనా పనికి వస్తాయి. పిల్లలు కట్టుకునే ముచ్చటపడి కట్టుకునే బట్టలు ఇవ్వండి, గాజులు వెయ్యండి. ఓపుకుంటే వెండి గాజులు, బంగారపు గాజులు, వాటికి కూడా నవరత్నాలు కూడా తాపడం చేసి వేయచ్చు. ఓపిక లేనివాడు మామూలు గాజులు, సాధారణమైన గాజులు వేయచ్చు. ఆ పాపని అమ్మ కింద భావించి పువ్వులతో పూజించాలి, తినే పదార్థాలు పెట్టాలి. తినని వాళ్ళైతే వాళ్ళకి తినడానికి పనికొచ్చే స్వయంపాకాదులు ధనము ఇవ్వాలి. మొత్తం మీద అమ్మని పూజించినట్టు పూజించాలి. ఇందాక చెప్పాడుగా రెండేళ్ల పాపను ఏమంటారని, కుమారి. ఈ కుమారిని పూజిస్తే కుమారి పూజిత కుర్యా దుఃఖదారిద్ర్యనాశనం. ఇక్కడ ఎన్నేళ్ల వయస్సు పాపని పూజిస్తే ఏ లాభమో చెప్పారు. రెండేళ్ల పాప కుమారి, కుమారిని పూజిస్తే ముందు దుఃఖం తర్వాత దారిద్ర్యం తొలగిపోతాయి. నేను ఎప్పుడు ఏడుస్తూ ఉంటాను నాకు దుఃఖం అండి, నాకెప్పుడు దరిద్రం అండి అనుకున్న వాళ్ళు ఈ దుఃఖం దారిద్ర్యం తొలగించుకోవడానికి కుమారి పూజ చెయ్యాలి. ఆల్రెడీ ఆనందంగా ఉన్నవాడు పూజిస్తే ఇంకెప్పుడు దుఃఖములు దారిద్ర్యములు రావు. డబ్బున్నవాడు కనుక ఈ కుమారుని పూజిస్తే, రెండేళ్ల పాపని పూజిస్తే జీవితంలో దారిద్ర్యం పొందడు. నా వ్యాపారం ఒడిగుడుకులతో ఉంది, దివాళా తీస్తున్నాను, డబ్బు రావట్లేదు అనుకున్నవాళ్ళు 2 సంవత్సరాల పాపని ఈ శరత్కాలంలోనో వసంత ఋతువులోనో పూజిస్తే ఆ దారిద్ర్యం పోయి సంపదలు వస్తాయి, దుఃఖం పోతుంది. శత్రుక్షయం, శత్రువులు తొలగిపోతారట. పైగా ధనాయుష్యం, ధనము పెరుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. బలవృద్ధిం కరోతి వై, శరీరము మనస్సు బలం పెంచుకుంటాయి, అంటే బాగా బలం పెరుగుతుంది. ఇంకా త్రిమూర్తి పూజనాత్, 3 సంవత్సరాల పాపని త్రిమూర్తి అంటారు కదా, ఆవిడ పూజిస్తే ఆయుష్ పెరుగుతుంది. ధర్మ అర్థ కామములు 3 మాత్రమే వస్తాయి, మోక్షం గురించి చెప్పలేదు ఇక్కడ. త్రివర్గస్య ఫలం భవేత్ అన్నారు. ఇక ఆపై ధనధాన్యం బాగా అభివృద్ధి చెందుతుంది, పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుతుంది. విద్యార్థి విజయార్థి చ రాజ్యార్థి యశ్చ పార్థివ సుఖార్థి పూజయేన్నోనం కళ్యాణీం సర్వకామదాం. 4 ఏళ్ల పాపని పూజిస్తే విద్యార్థికి విజయం లభించి విద్య పొందుతాడు. యుద్ధరంగంలో అడుగుపెట్టిన వాడికి విజయం వస్తుంది. ఎలక్షన్లో పోటీ చేసేవాడు 4 ఏళ్ల పాపని పూజిస్తే వాడు గ్యారంటీగా నెగ్గుతాడు, మంచి నమ్మకంతో చేస్తే. రాజ్యం కావాలనుకున్న వాడికి రాజ్యం, కీర్తి కావాలంటే కీర్తి వస్తుంది, సుఖం వస్తుంది, కళ్యాణీ పూజ వల్ల ఇవన్నీ వస్తాయి. ఇంకా 5 ఏళ్ల పాప కాళిక, ఈ పాపని పూజిస్తే శత్రువులు తొలగిపోతారు, అద్భుతమైన ఆనందము కలుగుతుంది. ఇక చండికని పూజిస్తే ఐశ్వర్యం ధనం బాగా అభివృద్ధి అవుతాయి. శాంభవిని పూజిస్తే నిత్యము ఆనందము ఆయువు అన్నీ కలుగుతాయి. ఆపై క్రూర శత్రువులు, కొంతమంది కఠోర శత్రువులు ఉంటారు. మనం ఎంత కాదనుకున్నా మనం ఎంత మంచివాళ్ళైనా శత్రువులు శత్రువులేనండి. శత్రువులు ఎప్పుడు కూడా గొప్పవాళ్ళకి పెరుగుతారు, సామాన్యులకి ఉంటారు. శత్రువులలో కూడా ప్రాణం తీసేంత శత్రువులు, ఏడిపించే శత్రువులు, పతనం కోరుకునే శత్రువులు తొలగాలనుకుంటే మాత్రం అటువంటి వాడు దుర్గని పూజించాలి. తక్షణం దుర్గని పూజించు, అంటే 9 ఏళ్ల పాపను పూజించు. 9 ఏళ్ల పాపను పూజిస్తే శత్రువులు తొలగిపోతారు. అవ్వని క్లిష్టమైన పనులు అవుతాయి. ఉగ్రకర్మ సాధన, ఉగ్రకర్మ సాధనం అంటే ఏమిటి, కఠినమైన పనులు అవి కూడా అవుతాయి. కొన్ని పనులు అంత తేలిక అవ్వవు. ఎంత గెంచుకున్నా కాశీలో పీఠం స్థాపించాలంటే మాటల చివరి రోజులో కాశీలో చచ్చిపోవాలని కోరుకుంటే అది అంత తేలిగ్గా అవ్వని పని అవునా. అలాగే కొన్ని కొన్ని పనులు మనం ఎంత గెంచుకున్నా ఎంత ప్రయత్నించినా అవ్వవు. ఆ అవ్వని క్లిష్టమైన పనులు సులభముగా అవ్వాలంటే 9 సంవత్సరాల బాలికని శరన్నవరాత్రుల్లో పూజించాలి. ఇంకా అన్నుకున్న అన్ని పనులు అవ్వాలండి. నాకు ఆ పని ఈ పని కాదు, చాలా పనులు ఉన్నాయండి బాబు. పెళ్ళి అవ్వాలి, పెటాకులు అవ్వాలి, డబ్బు పెంచాలి. పెళ్ళి పెటాకులు అంటారు కానీ పెటాకులు వద్దులేండి బాబు. పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ధనం పెరగాలి, ఆనందం ఉండాలి, ఆయు ఉండాలి, రెగ్యులర్గా మీ పురాణం వినడానికి సమయం కావాలి, మీతో యాత్రలకు రావాలి, ఎప్పుడు మాత్రలు వేసుకోకుండా బతకాలి. ఇవన్నీ కోరికలు ఉన్నవాడు శ్రద్ధతోటి సుభద్రని పూజించమన్నాడు. సుభద్రాం పూజయ్యత్త, అంటే 10 ఏళ్ల బాలికని. ఇవన్నీ చెప్పాడు కానీ ఇందాక 6 ఏళ్ల పాప గురించి చెప్పలేదు చూడండి. ఆర్డర్లో ఆఖరిని చెప్పాడు. ఎందుకంటే ప్రతి వాడికి రోగములు ఉంటాయి. ఆ రోగములు శారీరక రోగములు, మానసిక రోగములు. ఇందాక ఏం చేశాడంటే 4 ఏళ్ల పాప చెప్పాడు, 5 ఏళ్ల పాప చెప్పాడు, తర్వాత 6 చెప్పకుండా డైరెక్ట్గా 7 ఏళ్ల పాప చెండికి గురించి చెప్పాడు. నేను అనుకున్నాను ఈ శ్లోకంలో 6 ఏళ్ల పాప గురించి రాలేదేమని. అది ఆఖరిని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే వేదవ్యాసుల వారి చివరిలో అందరికీ ఉన్న బలహీనత మానసిక రోగం. మనస్సులో రకరకాల దురాలోచనలు వస్తూనే ఉంటాయి. ఇతరులు బాగుంటే కొందరికి నిద్ర పట్టదు, తాను బాగులేకపోయినా ఇతరులు బాగున్నా. ఇలా నిరంతరం ఇతరుల గురించి ఏడుస్తూ ఉండే లక్షణం, ఇతరుల మీద పితూరీలు చెప్పటం, ఇవన్నీ కూడా మానసిక రోగాలు. మనస్సులో రకరకాల క్షుద్రపు ఆలోచనలు ఏదో ఒక సమయంలో రాకుండా ఉంటాయా? ఒక ఆయన చెప్పాడు సుస్పష్టంగా, నేను గుళ్ళో కడతానండి గురువుగారు నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకుని చెప్పాడు. చాలా కాలం క్రితం ఒక భక్తుడు వచ్చాడు, కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు, నన్ను రక్షించండి అన్నాడు. ఇంతకీ ఏమిటి నాయన అన్నాను, నాకు భయంకరమైన బలహీనత ఉందండి అన్నాడు. కొంచెం చెప్పు బాబు అన్నాను. గుళ్ళోకి వెళ్ళిన అక్కడ ఎవరు కనపడినా ఆ స్త్రీ వ్యామోహం పోవట్లేదని అన్నాడు. ఏ స్త్రీని చూసినా వస్తుంది పైకి వాడికి, అక్కడ పెద్ద చిన్న లేదట, దానికి మానసిక రోగం అని పేరు. కొంతమంది తల్లుల వయస్సు ఉంటారు, కొందరు పిల్లల వయస్సు ఉంటారు, అందరి మీద నాకు దుర్బుద్ధి వస్తుందండి గురువుగారు. గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టలేకపోతున్నాను, ఈ అశాంతిని పడలేకపోతున్నాను, ఎవరికీ చెప్పుకోలేను, మీకే చెప్పుకున్నానని కన్నీళ్లు పెట్టి ఏడ్చాడు పాపం. నువ్వు కొంతైనా నిజాయితీ పరుడురా బాబు, చాలామంది మనస్సులో ఉన్న విషయాలు బయటపెట్టట్లేదు, నువ్వు చెప్పావు, చెప్పినందుకు సంతోషం అని అప్పుడు చెప్పానమాట. 6 సంవత్సరముల పాపని భక్తితో పూజించు, అప్పుడు ముందు మానసిక రోగం పోతుంది, ఈ దరిద్రపుడు ఆలోచనలు పోతాయి, చెత్త ఆలోచనలు రావు. తర్వాత మానసిక రోగాలతో పాటు శారీరక రోగాలు కూడా ఉంటాయిగా, కాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, అజీర్తి, ఇవన్నీ శారీరక రోగాలు. ఈ మానసిక శారీరక రోగములు తొలగడానికి 6 సంవత్సరముల పాపను శ్రద్ధగా పూజించాలి. పూజించేటప్పుడు శ్రీరస్తు అని ప్రారంభించి పూజ చేయాలట. శ్రీరస్త్వితి చ మంత్రేణ పూజయే భక్తి తత్పరః. శ్రీరస్తు అనుకుని పూజ మొదలెడితే ఆ పూజ బాగా ఫలిస్తుంది. పూర్వకాలంలో ఏమన్నా రాసే ముందు మీరు చూశారో లేదో, శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని రాసేవారు శుభలేఖల మీద కూడా. అది రాయమని దేవీ భాగవతంలో చెప్పారండి 52వ శ్లోకంలో, శ్రీరస్త్వితి చ మంత్రేణ. శ్రీరస్తు అనుకోండి, అదే పెద్ద మంత్రం. అక్కడి నుంచి మీరు పూజలు మొదలుపెట్టండి, మొత్తం మీద శ్రద్ధగా చెయ్యండి. ఈ అమ్మ అనుగ్రహంతో మనస్సులో ఉన్న పాప పుణ్య బీజములు పోతాయి. విత్తనం భూమి మీద ఉంటే ఎప్పుడొకప్పుడు మొలకెత్తుతుంది. అలాగే మనలో ఆలోచన ఉన్నంత వరకు, కోరిక ఉన్నంత వరకు మనం పుడుతూనే ఉంటాం. కోరికలనే బీజం సమూలంగా పోవాలి. పోవాలంటే శరత్కాలములో అమ్మని భక్తితో పూజించాలి. పూజిస్తే ఇక మానసికంగా ఉన్న బీజములు పోతాయి, ఇంకా పునర్జన్మ రాదు. ఓ పొలం ఉందండి, ఆ పొలంలో కొంతమంది విత్తనాలు వేశారు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత దాని గురించి పట్టించుకోలేదు, హఠాత్తుగా వర్షం కురిసింది, కురవగానే విత్తనాలు మొలకెత్తాయట. ఇదేంటండి, నేను ఎప్పుడు ఈ విత్తనాలు వేయలేదు అన్నాడు వాడు. వేయకపోవటం కాదు, 6 నెలల క్రితం వేసావురా బాబు, అవి ఇప్పుడు మొలకెత్తాయని అన్నట్టు ఒకడు. అలాగే ఈ ఉపనయనాదుల్లో మూకుళ్ళు ఉంటాయి, మట్టి మూకుళ్ళు. ఆ మట్టి మూకుళ్ళల్లో నవధాన్యాలు వేస్తారు, అందులో నీళ్లు పడగానే ఏదో టైంలో విత్తనం మొలెత్తుతుంది. మట్టి నీరు సమృద్ధిగా ఉంటే, మంచి విత్తనం అయితే అది మొలకెత్తి తీరుతుంది. అలాగే మనలో ఉన్న ఆలోచనలు మనకి మళ్ళీ జన్మ ఇస్తాయి. ఈ ఆలోచన మంచి అయినా చెడ్డైనా జన్మ ఇస్తుంది. ఈ రెండూ పోయి ముక్తి రావాలంటే అసలు ముందు ఆలోచనే ఉండకూడదు. ఆలోచన విత్తనం వంటిది, అది పోవడానికి అమ్మని పూజించు. శరత్కాలంలో చేసే పూజ వల్ల నీలో ఉన్న సమస్త కర్మలు తొలగిపోతాయి, నువ్వు శాశ్వత కైవల్యం పొందుతావు. దుర్గాత్ త్రాయతి భక్తం యా సదా దుర్గార్తి నాశిని. అమ్మకి కష్టముల నుంచి రక్షించటం వల్ల దుర్గాని పేరు వచ్చిందిట. అమ్మవారిని దుర్గా అన్నారు. ఎందుకన్నారు? దుర్గాత్ కష్టముల నుండి, బాధల నుండి త్రాయతి రక్షిస్తుంది. ఎవరిని? భక్తం, భక్తుడిని. ఎప్పుడు? సదా అంటే ఎల్లవేళలా. ఎల్లవేళలా భక్తుడిని కష్టము నుంచి రక్షిస్తోంది, కనుక అమ్మకి దుర్గా అని పేరు. అటువంటి దుర్గ మనం శరన్నవరాత్రుల్లో శ్రద్ధతో పూజిస్తే రక్షించకుండా ఉంటుందా? కాకపోతే పిసిరు కొట్టుతనం లేకుండా చూసుకో. ఇంకొక విషయం చెబుతున్నాను విను, కన్యాపూజ చేసేటప్పుడు చిన్నపిల్లలు పూజించేటప్పుడు అవయవ లోపం ఉంటే పనికిరారట. హీనాంగీం వర్జయేత్ కన్యాం కుష్ఠయుక్తాం వ్రణాంకితాం గంధస్ఫురితహీనాంగీం విశాలకుల సంభవాం. కన్నో, కాలో, చెయ్యో, ముక్కో ఇటువంటి అవయవములు లేని వాళ్ళు కుమారి పూజకు పనికిరారు. వాళ్ళకి అన్నం పెట్టండి, అన్నీ గౌరవం చేయండి, కానీ పూజకు మాత్రం పనికిరారు. కుష్ఠరోగం ఉన్నవాళ్ళు, ఒళ్ళంతా మచ్చలు వచ్చేస్తాయి సరే, అలాంటి తెల్ల మచ్చలతో ఉన్నవాళ్ళు, అవయవాల్లోంచి కుళ్ళు వాసన వస్తుంది కొంతమందికి ఎందుకో, అటువంటి వాళ్ళని మాత్రం ఈ పూజకి వాడకుండా కాస్త ఆరోగ్యవంతురాలని చూసుకోవాలట. అందుకే కాళ్ళు చేతులు చూసుకోవాలి, వీళ్ళకి వేళ్ళు ఉన్నాయా లేవా, కళ్ళు వంకరగా ఉన్నాయా మెల్లగా ఉన్నాయా, ఇవన్నీ చూసుకుని పూజ చేస్తే ఫలితం వస్తుంది, లేకపోతే ఫలితం రాదు. కుమారీ పూజకి అది ఒక నియమం అంతే. ఈ పూజ ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు, మనిషి పుట్టినవాడు ఎవడన్నా చేయొచ్చు, ఒక మనిషే కాదు పశువులు కూడా చేసేటి శరత్కాలంలో. కాకులు కూడా కాశీలో చేసే అమ్మని పూజ. ఒకప్పుడు శరత్కాలంలో ఒక కాకి రోజు ముక్కుతోటి గంగాజలం పట్టుకొచ్చి విశాలాక్షి మీద పోసి ఎక్కడెక్కడి నుంచో కాస్త గింజలు పట్టుకొచ్చి ధాన్యం గింజలు నైవేద్యంగా మీద వేసేది. అప్పుడు అమ్మవారు కాకిని కూడా తన మణిద్వీపానికి పంపేసింది, తన లోకానికి పంపేసింది, కాకిని కూడా కైలాసానికి పంపింది. కాబట్టి కాకులు కోళ్ళు అమ్మని పూజించి ధరించాయి. ఈ కాశీఖండంలో వింటారు భవిష్యత్తులో కుక్కుట మంటపం అని ఉంది అక్కడ, కోడులు రోజు వచ్చి కొన్ని, ఒక కోడి శివుడి దగ్గర ముగ్గేసిందిట, కోడి ఆహా నీ బోడికాళ్లతో నాకు ముగ్గేసావు నువ్వు వచ్చాయి కైలాసానికి అన్నాడు ఆయన. కాబట్టి మనుష్యులు పశువులు అనే తేడా లేకుండా భక్తితో ఎవరైనా ఈ శరత్కాలంలో పూజ చెయ్యవచ్చు. ఎందుకంటే ఈ కులం వాడు చెయ్యాలా ఈ మతం వాడు చెయ్యాలా అనేది ఏం లేదు, అందరం చెయ్యొచ్చు. కాకపోతే అష్టమి నాడు మాత్రం శరత్కాలంలో తప్పక పూజించాలి. అమ్మకి మొత్తం విజయ నవరాత్రుల్లో శరణ నవరాత్రుల్లో బాగా ఇష్టమైనది అష్టమి. మళ్ళీ చెప్పింది ఆవిడ, అష్టమ్యాంచ విశేషేణ కర్తవ్యం పూజనం సదా, అష్టమి నాడు మాత్రం విశేషించి నన్ను పూజించండి. కారణం పురా అష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని, పూర్వం దక్షుడి యొక్క యజ్ఞమును నాశనం చెయ్యడానికి భద్రకాళి అనే పేరుతో అష్టమి నాడు అమ్మ ఆవిర్భవించింది. ఒకప్పుడు దక్షుడి యొక్క యజ్ఞం నాశనం చేయడానికి శివుడు జటాజోటాలు పీకి నేల మీద కొట్టాడు, అందులో నుంచి వీరభద్రుడు భద్రకాళి పుట్టారు. ఆ భద్రకాళి పుట్టింది శరత్కాలములో అష్టమి నాడు. అందుకనే అష్టమి నాడు దక్షయజ్ఞ వినాశనం కోసం మహాకాళి పుట్టింది గనక, పైగా ఒక్కతే పుట్టలేదట, ప్రాదుర్భూత మహాఘోర యోగినీ కోటి భిస్సహ, యోగులు యోగినీ దేవతలను ఉంటారు వాళ్ళు కోటి మందితో పుట్టిందట, కోటాను కోట్ల యోగినీ దేవతలతో కలిసి పుట్టింది. అందుకని అప్పటి నుంచి దేవతలంతా బ్రహ్మతో కలిసి విష్ణువుతో కలిసి శివుడితో కలిసి అమ్మని పూజించారు. అతహ అంటే కాబట్టి, ఎందుకు కాబట్టి అన్నారు, అష్టమి నాడు భద్రకాళి పుట్టింది కాబట్టి విశేషేణ కర్తవ్యం పూజనం సదా, ఎల్లప్పుడూ విశేష పూజ చెయ్యాలి అష్టమి నాడు మాత్రం. ఆనాడు ఎన్ని వీలుంటాయని నైవేద్యాలు పెట్టండి, ఫలాలు ఇవ్వండి, పుష్పాలు ఇవ్వండి, దండలు ఇవ్వండి, ఈ విధంగా అమ్మని ఆనంద పెట్టండి. ఇక్కడ ఒక పని చేస్తే మంచిదన్నాడు. ఈ అష్టమి నాడు అమ్మని పూజించే ముందు సప్తమి నాడు నవమి నాడు కూడా ఒంటిపూట భోజనం చేయటం మంచిదట. అష్టమి నాడు పూజ చేయటానికి సప్తమి నాడు రాత్రి భోజనం మాని, అష్టమి నాడు ఎలాగో పూజ చేశాక నవమి నాడు పగటిపూట కూడా భోజనం చేయకుండా ఉంటే మంచిది. అంటే ఏకభక్తం చెయ్యండి. అష్టమి నాడు ఎలాగో ఏకభక్తం చేయటం మంచిది, దాంతోపాటు సప్తమి నాటి రాత్రి నవమి నాటి ఉదయం కూడా ఒంటిపూట భోజనం చేసి ఆ పగలు అంతకుముందు రోజు రాత్రి అన్నం తినకుండా ఫలహారం చేస్తే ఆ ఉపాసన తొందరగా ఫలిస్తుంది. దీనికి త్రిరాత్రకరణ పూజ అని పేరన్నమాట. ఈ విధంగా చేసినటువంటి పూజకి అమ్మ సంతోషిస్తుంది. ఏం వరాలు ఇస్తుంది, మహాపాతక సంయుక్త నవరాత్ర వ్రతం చరేత్ ముచ్యతే సర్వపాపేభ్యో నాత్ర కార్యావిచారణ, నోటితో పలకడానికి వీలు కాని మహాపాపములు చేసిన వాడు కూడా ఈ నవరాత్ర పూజ చేస్తే తక్షణం సర్వపాపముల నుండి విముక్తి పొందుతాడు. ఇందులో సందేహం లేదట. నాత్ర కార్యావిచారణ అనగా దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అని అర్థం. ఇప్పుడు దానికి ఉదాహరణగా ఒక కథ చెబుతున్నాను విను. ఎన్ని కష్టాల్లో నుంచి అయినా బయట పారవేసి అమ్మ శరత్కాల పూజ చేసేవాడిని ఎలా అనుగ్రహిస్తుందో తెలియచేసే ఒక కథ చెబుతున్నాను. అమ్మ కథ విన్నవాడు, అమ్మ వ్రతం చేసిన వాడు పాప విముక్తుడవుతాడు, పాపం నుంచి విముక్తి వస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే సంపదలు వస్తాయి. పూర్వకాలంలో కోసల దేశంలో ఒక వర్తకుడు ఉండేవాడు. పురా కశ్చిద్ వణిక్ ధేనః ధనహీనః సుదుఃఖితః కుటుంబీచాభవత్ కశ్చిత్ కోసలే నృప సప్తమ. కోసల దేశంలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయనకి చాలా సంతానం ఉన్నారు. ఏదో కాలం కలిసిరాక వ్యాపారంలో దివాళా ఎత్తాడు. డబ్బంతా పోయింది, పరమ దుఃఖం వచ్చింది. పిల్లలు చూస్తే గంపెడంతమంది ఉన్నారట, 21 మంది సంతానం. ఆ రోజుల్లో సంతానం బాగా ఉండేది, ధన సంతానం లేకపోయినా సంతానం ఉన్నది. పాపం భార్య ఈ పిల్లల్ని రక్షించలేక, ఆడపిల్లలు మగపిల్లలు కదండి, బట్టలు లేవు, పిల్లలకి అన్నం ఎలా పెట్టను, వాళ్ళు అలో లక్షణం అంటున్నారు, మనం దివాళా ఎత్తాం, పిల్లల్ని ఏదన్నా చూసి రక్షించండి పోషించండి అనేది పాపం. ఎందుకంటే కష్టాలన్నీ ఆడవాళ్ళవేగా, భర్త సంపాదించినా సంపాదించకపోయినా ఇల్లంతా సొత్తుకు రావాల్సిన బాధ్యత అంతా భార్య మీద ఉంటుంది. అందుకని బొత్తిగా దివాళా ఎత్తేశారు, వ్యాపారం అంతా పాడైపోయింది. ఈ పిల్లల్ని ఎలా రక్షించాలో తెలియటం లేదు. అందులో కొంతమంది ఆడపిల్లలు పెళ్లికి ఎదిగొస్తున్నారు, మగపిల్లలు తిండి లేక బక్క చిక్కిపోతున్నారు, వాళ్ళకి విద్య లేదు, ఎలా బతుకుతాం, ఈ కుటుంబ పోషణ గురించి ఆలోచించండి అనేది. పాపం ఈయనకి ఏం చేయాలో తెలిసేది కాదు. ఈయన పేరు సుశీలుట్ట. నిజానికి ఆయన చాలా ధర్మాత్ముడే. ఎంత ధర్మాత్ముడైనా కాలం కలిసి రాకపోతే అలాగే దివాళా ఎత్తుతారు. ఒకరోజున ఆయన ఇంటి దగ్గర భార్య బాధ, పిల్లల బాధ, దాంతోపాటు ఆకలి బాధ, భవిష్యత్ ఏమైపోతుందో అనే భవిష్యత్ చింతా బాధ, ఈ బాధలతో నలిగిపోయి ఏం చేయాలో తెలియక పిచ్చెక్కి ఊరంతా తిరిగాడు. ఆయన అదృష్టం ఏంటంటే ఆ ఊళ్ళో పురాణం చెప్పడానికి ఒక ఆయన వచ్చాట. మరికొద్ది రోజుల్లో శరత్కాలం మొదలవుతోంది. ఈ శరత్కాలంలో దేవీ భాగవతం చెప్పమని ఎవరో ఒక పుణ్యాత్ముడు ఆ ఊళ్ళోకి ఒక పండితుడిని పిలిపించాడు. ఆ పండితుడు చాలా ముందుగానే వచ్చాడు, ఊళ్ళో మకాం పెట్టాడు. ఈ సుశీలుడు ఎవరో ఒక ఆయన ఈ పక్కనే ఉన్నటువంటి కళ్యాణ మండపంలో మకాం పెట్టాడు, ఎవరండి అని అడిగట్టు ఊళ్ళో వాళ్ళని. అదేంటో సుశీల, ఎంత వ్యాపారంలో దివాళా ఎత్తితే మాత్రం బొత్తిగా ఊళ్ళో ఏం జరుగుతుందో తెలియట్లేదా, ఇంతటి చిన్న ఊళ్ళో ఎవరొచ్చారో ఎవరు పోయారో నీకు తెలియట్లేదా అంటే ఏం తెలియట్లేదు, ఈ వ్యాపారంలో దివాళా ఎత్తాక నా గుర్రంతా పాడైపోయింది, ఇంతకీ ఏం జరిగిందన్నట్ట. 10-15 రోజుల్లో శరన్నవరాత్రులు ఆరంభమవుతున్నాయి. ఆ కాలంలో మన వాళ్ళంతా అమ్మవారిని పూజిస్తారు. ఆ పూజా సమయానికి ముందు నుంచి పురాణం చెప్పించడం అనవాయితీ. అందుకని ఊళ్ళో మండల దీక్షతోటి పురాణం చెప్పడానికి ఒక పండితుడు వచ్చాడు. ఆ పండితుడికి ఈ బిల్డింగ్లో విడిదిచ్చారు. అనగానే నేను ఆయన్ని చూడొచ్చా అన్నట్ట. ఎవరు పడితే వెళ్ళి ఆయన్ని పాడు చేస్తే డిస్టర్బెన్స్, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి తలుపు తట్టి నా జాతకం బాగుందంటే ఆయనకు విసుగ్గా ఉంటుంది, ఆయన ఏదో చదువుకుంటాడు కదా అని అన్నట్టు ఈ పక్క ఆయన. ఏమైతే అయ్యింది, ప్రస్తుతం నా దారిద్ర్యం నన్ను పట్టి పీడిస్తోంది, ఆయన విసుక్కున్నా కసుక్కున్నా పండితుడు, పురాణం చెప్పేవాడు, అటువంటి వాడిని పట్టుకుంటే జీవితం బాగుపడుతుంది అనుకుని మర్నాడు ఉదయమే లేచి ఆయన జపం పూర్తి చేసుకుని జపజలం అంటే సంధ్యావందనం చేయగా వచ్చిన జలం ఓ మొక్కలో పోసుకుంటూ ఉంటే దగ్గరికి వెళ్ళి మహాప్రభు రక్షించండి అన్నాడు. పాపం ఆయన అప్పుడే బయటకు వచ్చాడు సంధ్యావందనం పూర్తి చేసి. ఈ సంధ్యావందనం కోసం వాడిని నీళ్లుంటాయి అర్ఘ్యజలం, ఈ నీళ్లు తులసి మొక్కలో పోస్తున్నాడు అనమాట. అప్పుడు వెళ్ళి నమస్కరించి రక్షించండి అనగానే ఆయన అలా యగాదిగా చూశాట బ్రాహ్మడు. ఈయన ముఖం చూడగానే జాలేసింది. బాబు ఎవరు మీరు అని అడిగాడు. భో భూదేవ కృపాంకృత్వ వదస్యార్య మహామతే కథం దారిద్ర్యన్నాశస్యాత్ ఇతి మే నిశ్చయేన వై. మహాత్మా నేను ఎవడంటే ఏం చెప్పను, కటిక దరిద్రుణ్ణి ప్రస్తుతం. ఒకప్పుడు బాగా బతికా, నా ఆస్తులు గీస్తులు ఆస్తి మొత్తం నాస్తి అయ్యింది, దాయాదులు తగిన శాస్తి చేశారు, ఇప్పుడు తిండి కూడా నాస్తి. పూర్వకాలంలో ఓ శ్లోకం తెలుగు సంస్కృతం కలిపి రాసేవారు, సగం సంస్కృతం సగం తెలుగు కలిపి. అదేమిటి, తండులాని గృహమందు నసంతి, గృహమందు అని తెలుగు అనమాట వాళ్ళు అక్కడ, తండులాని గృహమందు నసంతి తిండికేమో 10 మంది వసంతి అని. ఇంట్లో బియ్యం లేదట, తినడానికి మాత్రం 10 మంది వసంతి అని భలే తమాషా శ్లోకాలు రాసేవారు అండి ఆ రోజుల్లో. మరి ఇంట్లో 10 మంది ఉండేవారు, ఇంట్లో తండులాని బియ్యం లేవుట, ఎంత మంచి శ్లోకం అనిపిస్తుంది. కాకపోతే వినడానికి నవ్వు వస్తుంది కానీ అనుభవించేవాడికి మాత్రం మా చెడ్డ బాధ. నా పరిస్థితి ఎలా ఉందండి, మీరు పురాణం చెప్పే పండితులు, మంత్రవేత్తలు, మహాత్ములు, కరుణాస్వరూపులను వినొచ్చాను, నా మీద దయతో దారిద్ర్యం తొలగడానికి ఒక మంచి మార్గం చెప్పండి, నాకు దారిద్ర్యం తొలగాలి. నువ్వు అడగచ్చు ఏమయ్యా ఇంకా నీకు డబ్బు పెంచపోలేదానని, నాకు ధనం మీద పెద్దగా కోరిక లేదు, నిజం చెబుతున్నాడు ఆయన, మళ్ళీ అబద్ధం అట్టం లేదు సుమా, ఆయన ఉన్నదే ఉన్నట్టుగా చెబుతున్నాడు. ధనేషణామే నైవాస్తి, నాకు బాగా డబ్బు మీద కోరిక లేదు. మరి ఏముంది, కుటుంబ భరణార్థం వై పృచ్ఛామిత్వం ద్విజోత్తమ, కుటుంబ పోషణకు మాత్రం డబ్బు కావాలి, అంతే అడుగుతాను నేను మిమ్మల్ని. ఏదో మీ దగ్గర మంత్రం పొంది కోట్లు కోట్లు సంపాదించి మహాభవంతుల్లో ఉండాలనే కోరికతో రాలేదు. నాకు బోలెడంత కుటుంబం, ఓ భార్య, నేను ఏదో తలదాచుకోవడానికి ఓ చిన్న ఇల్లు, ఎంత భోజనం, వస్త్రం, ఇటువంటివి కావాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి చదువు చెప్పాలి, ఇవన్నీ ఉండాలంటే ఎంతో కొంత ధనం ఉండాలి, ఇంత మాత్రం నాకు ఇప్పించండి. పైగా పుత్రీ సుతస్తుమే బాలో భక్షార్థి రోదతే భృశం, ఇంట్లో ఒక కూతురు ఇప్పుడే ఎదిగింది, ఆ అమ్మాయికి పెళ్లి చెయ్యాలి, ఇంకో సుతుడు ఉన్నాడు చిన్నాడు, బాగా చిన్నాడు, పెద్ద అమ్మాయికేమో పెళ్లి చెయ్యాలి, చిన్నాడికేమో ఇన్ని పాలు చుక్కలు పోయాలి, వాడికి తిండి లేక వాడేమో అలో లక్షణాన్ని వాడేస్తాడు, తిండి కోసం చిన్నవాడు తట్టుకోలేరు కదా, పెద్దమ్మాయి పెళ్లి కోసం చిన్నవాడేమో తిండి కోసం ఏడుస్తున్నారు. అవి చూసినప్పుడల్లా నాకు ఇంటికి వెళ్ళబుద్ధి వేయటం లేదు, చెంబుడు నీళ్లలో దూకి చచ్చిపోదాం అనిపిస్తున్నది, కానీ ఆత్మహత్య మహాపాపమని ఆగిపోతున్నాను. సుతా యా వివాహోస్తి మే నాస్తి విత్తం కరోమికి, మళ్ళీ మళ్ళీ చేదస్థంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది కానీ మనకైనా చేదస్థం కాదు, బాధ అండి, నా కూతురికి పెళ్ళి అవ్వాలండి, డబ్బు లేదండి, ఏం చేయనండి అన్నాడు. అప్పుడు ఈ పౌరాణికుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని, వైశ్యవర్య కురుష్వాద్య నవరాత్ర వ్రతం శుభం, ఓ వైశ్యోత్తమ, నీ అదృష్టం కొద్ది రోజుల్లో శరత్కాలం వస్తోంది, ఆ 9 రోజులు నేను చెప్పినట్టుగా అమ్మని పూజించు, నీవు ఉత్తముడివి, భక్తి కలిగిన వాడివి, ఎప్పుడో ఏ కర్మ వల్ల నీకు దారిద్ర్యం వచ్చింది, ఈ దారిద్ర్యం తొలగే మార్గం చెబుతున్నాను విను, నేను దగ్గరుంటాను, నాకు నీ మీద జాలి కలిగింది, వేదపారాయణం చేయిస్తాను, పూజ చేయిస్తాను, సాయంత్రం పూట పురాణం ఎలాగో చెబుతాను కనుక పొద్దున్న ఊళ్ళోనే ఉంటున్నాను కనుక మీ ఇంటిలో కలశస్థాపన చేయించి పూజ చేయించే బాధ్యత నాది అనగానే ఈయన కలశం పెట్టడానికి కూడా చెంబు లేదండి అన్నాడు. పాపం నిజంగానండి, ఆయన మనం నవ్వుతున్నాం కానీ ఇతరుల కష్టాలు మనకు నవ్వు తెప్పిస్తాయి కానీ కర్మ కానీ నిజంగా పాపం ఏంటంటే చెంబు లేదు అనగానే, నాకెవరో చెంబిచ్చారులే, నా చెంబే నీకు ఇస్తాను, నీకు డబ్బు వచ్చాక ఇంకో 2 చెంబులు ఇద్దు కానీ అన్నట్ట అని పాపం ఆయన కలశానికి కూడా తన చెంబే పెట్టుకెళ్ళి, శరన్నవరాత్రులు రాగానే తన తువ్వాలి మండపారాధనకి ఇచ్చి, తనకి స్వయంపాకం ఇచ్చిన బియ్యం అక్కడ పోయించి, కరుణాస్వరూపుడు కనుక తన చెంబు పెట్టించి, మట్టి పువ్వులు తెప్పించి, పువ్వులు లేకపోతే ఈతని చేత శరన్నవరాత్ర పూజ చేయించాడు. శరన్నవరాత్ర పూజ జ్ఞానమిస్తుంది, మోక్షమిస్తుంది, సుఖమిస్తుంది, శత్రువుల్ని తొలగిస్తుంది, కోరికలు తీరుస్తుంది. పైగా చెప్పాడు స్వయంగా, రాజ్యభ్రష్టైన రామేణ సీతా విరహితేనచ, ఒకప్పుడు సీతాదేవికి దూరమై రాముడు విరహంతో ఉండి ఒకనొక పర్వతం మీద, ఋష్యమూక పర్వతం మీద నారదుని యొక్క పౌరోహిత్యంలో శరత్కాల పూజ చేశాడు. సుస్పష్టంగా చెప్పాడు ఇక్కడ, నాయనా వైశ్యవర్య, ఈ పూజ నీకు ఎంతో లాభం కలగజేస్తుంది, నేను నీ చేత చేయించే ఈ పూజను ఒకప్పుడు రాముడి చేత నారదుడు చేయించాడు. ఎక్కడ, కిష్కింధాయాం వ్రతం చేయి తత్కృతం దుఃఖాతురేణవై, కిష్కింధా నగరానికి దగ్గరలో ఋష్యముఖ పర్వతం ఉన్నది, ఆ పర్వతం మీద సీతా సీతా అని రాముడు ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో నారదుడు వచ్చాడు. నారదుడు విధి ప్రకారం పూజ చేయించాడు, ఆ పూజకి అమ్మ మెచ్చుకుంది, దానితో రాముడికి విజయం వచ్చింది, దుర్గాష్టమి నాడు అమ్మ దర్శనమిచ్చింది, ఆ అమ్మ దర్శనం వల్లే ఆయన సీతని పొందాడు, శత్రువుల్ని జయించాడు. ఆ విధానముతో ఇప్పుడు నేను నీకు పూజ చేయిస్తున్నాను. కాకపోతే ఆనాడు రాముడు నిజంగా 1000 రేకుల తామర పూలతో పూజించాడు, నీ దగ్గర తామర పూలు దొరకవు ఇప్పుడు, కాబట్టి మట్టి పువ్వులే నీకు నేను ఇస్తాను, దాంతో పూజ చేయి, మట్టి తెప్పించు, ఆ మట్టి కుమ్మించు, మట్టిని తామర పువ్వుల ఆకారంలోకి తయారు చేయించు, ఆ మెత్తని మట్టి పువ్వులు సమర్పిద్దాం. అమ్మవారికి భక్తి కావాలి కానీ అది మట్టా బంగారమా వెండా తామర పువ్వులు అక్కర్లేదు అని చెప్పి స్వయముగా దగ్గరుండి సుశీలుడి చేత పూజ చేయించాడు. చిత్రం ఏంటో తెలుసా, ఆయనకి అష్టమి నాడు అమ్మవారు కుమారీ రూపంలో ప్రత్యక్షమయ్యింది. నాయన నువ్వు చాలా భక్తితో పూజ చేసావు, అందులో దారిద్ర్యంలో ఉండడం వల్ల మరింత నిష్ఠతో పూజ చేసావు, అమ్మా 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 అని ఊగిపోతూ పూజ చేసావు. నీ నిష్ట, నీ తన్మయత్వం నన్ను ఆనందపరిచాయి. నీకు 14 తరములకు సరిపడ సంపద ఇస్తున్నాను అంది ఆవిడ. మళ్ళీ 14 తరాలకు సరిపడ సంపద అంటే ఏ రకమైన సంపదో చెప్పను, అది కూడా చెప్పనివ్వండి. మరి 14 తరాలకు సరిపోతుందంటే ఏదో ఆ ఇంట్లో వాళ్ళు 1000 రూపాయలతో కూడా బతకచ్చు, అలా కాదు. 14 తరముల వాళ్ళు, మీ ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తి బంగారపు కంచములలో షడ్రుచులతో భోజనము చేయుదురుగాక, వెండి బంగారము తాపడము చేయబడిన మంచముల మీద చేయనింతురుగాక, ఒక్కొక్కరు 2-3 ఎకరాల స్థలములో ఉన్న భవనములలో నీ కుటుంబ సభ్యులంతా నివసించదురుగా, ఒక్కొక్కరికి 2-3 ఎకరాల స్థలంలో భవనములుండుగాక, ఆ ఇళ్లలో ఉన్నవాళ్ళు అష్టైశ్వర్యాలతో దాసదాసీజనంతో ఉందిరుగాక, ఇలా నీ పూజ 14 తరముల వరకు పనిచేస్తుంది. మళ్ళీ మీ వంశంలో వాళ్ళు ఎవరైనా పూజ చేస్తే ఆ పూజ తర్వాత వాళ్ళకి మనకు వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, మీరు ఎవరైనా శ్రద్ధతో అమ్మని శరత్కాలంలో పూజ చేస్తే ఆ పూజ మీ ఒక్క తరమునకే కాక మీ తర్వాత నెక్స్ట్ ఇంకో 13 కానీ మీతో కలిపి 14 తరములు వరకు పనుకొస్తుంది. అందుకే ఎప్పుడైనా ఆ ఇంట్లో పాపాత్ములు ఉన్నా వీళ్ళది కాదండి ఈ ఐశ్వర్యం, ఆ పెద్దలు చేసిన పుణ్యం వీళ్ళు అనుభవిస్తున్నారని అంటారు. పెద్దలు చేసిన పుణ్యం ఆ ఇంట్లో వాడి పాపాత్ముడిని కూడా ఉద్ధరిస్తుంది. అందుకని మనం సాధ్యమైనంత వరకు పుణ్యం చేస్తే మన రాబోయే తరం వాళ్ళు సుఖంగా ఉంటారు, మనం వెకిలి వేషాలు ఇస్తే రాబోయే తరం వాళ్ళు ఏడుస్తారు. కాబట్టి పుణ్యం పాపం మనమే చేసి మన రాబోయే వారసుల్ని సుఖపెడుతున్నాం, దుఃఖపెడుతున్నాం. మీరంతా ఇలా పురాణం శ్రద్ధగా వినండి, రోజు వచ్చి వినండి. ఇప్పుడు దులుపు గడిపోయి రేపు మళ్ళీ మర్చిపోకుండా రేపు కూడా రండి, అలాగే వినండి. అది మీ తరాలను ఎలా కాపాడుతుందో మీకే తెలుస్తుంది. తల్లిదండ్రులు చేసే పుణ్యం పిల్లల్ని, అలాగే ఇవాళ మనం చేసే పుణ్యం రేపు మన పిల్లల్ని నిత్యం కాపాడి తీరతాయి. ఈ విధంగా అతన్ని అనుగ్రహించింది. ఒకటి కాదట, నానావర ప్రధానైశ్చ కృత కృత్యంచకారతం, అనేక వరములు లెక్కలేనని వరములు ఇచ్చి ఈ సుశీలుడనే వైశ్యుణ్ణి అనుగ్రహించింది అమ్మ అని వేదవ్యాసుల వారు జనమేజయుడికి చెప్పి, అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఊళ్ళో కల పండితులు వస్తారు, వారి ద్వారా ఉపదేశం పొంది శరన్నవరాత్రవ్రతం చేసి కటిక దరిద్రుడు ఐశ్వర్యవంతుడయ్యాడు నాయన. ఈ భక్తులు ఎవరైనా ఈ శరన్నవరాత్రులలో ఇలా శ్రద్ధతో చేస్తే వాళ్ళు సకల శుభాలు పొందుతారు అనగానే ఈ కథ వింటున్న జనమేజయుడికి అనుమానం వచ్చిందండోయ్, ఇందాక నువ్వు ఈ కథలో ఒక క్లూ ఇచ్చావు, నాకు ఒక సందేహం ఇచ్చావు. ఏమిటి? సుశీలుడితోటి పౌరాణికుడు ఏమన్నాడు, ఋష్యమూక పర్వతం మీద రాముడు నారదుని యొక్క అనుగ్రహముతో ఈ అమ్మని పూజించాడని, దానివల్ల ఆయనకు శుభం కలిగిందని చెప్పావు. అసలు రాముడు ఏమిటి, అమ్మని పూజించడం ఏమిటి, ఈ కథ ఏమిటి, కమావిషం ఏమిటి? ఎప్పుడో చూచాయిగా విన్నాను, ఈ కథ చెప్పు. రాముడంతటి వాడు అమ్మని పూజించాడంటే చాలా బాగా చేసి ఉంటాడు. ఆ పూజ, ఆ విధానం, ఆ కథ అంతా చెప్పన్నట. అయితే చెబుతున్నా విను, రామచంద్ర ప్రభు గురించి తెలియనివాడు ఎవడు ఉంటాడు, రామో విగ్రహవాన్ ధర్మ. ఈ కథ కొంచెం జాగ్రత్తగా వినండి, ఒకవేళ ఇవాళ ఇవ్వకపోతే రేపు ప్రారంభంలో రండి. రాముడు అమ్మని పూజించిన కథ, ఈ కథతోటి ఈ 3వ స్కంధం పూర్తయిపోతుంది అన్నమాట. అంత ఉత్తమ కథ ఇది. 3వ స్కంధాన్ని దీంతో పూర్తి చేశారు వ్యాసుల వారు. ఒకప్పుడు రామచంద్ర ప్రభు పరమధర్మస్వరూపుడు సీతాసమేతంగా దండకారణ్యంలో వనవాసానికి వెళ్ళాడు. ఆ తర్వాత కథ మీ అందరికీ తెలుసున్నదేగా, మారీచుణ్ణి కపట మృగ రూపంలో పంపించి సీతను అపహరించి పట్టుకుపోయాడు రావణుడు. ఇక అక్కడి నుంచి సీత సీత అంటూ పరమ దుఃఖంతో వెంపర్లాడిపోయాడు పాపం రామచంద్రుడు. సీత లేక పరమ దుఃఖం పొందాడు. రుదతి సుదతి, అయ్యో సుదతి సుదతి అని ఏడ్చుకుంటూ లక్ష్మణ సమేతుడై రామచంద్రుడు అలా అరణ్యాల్లో తిరిగి తిరిగి చిట్ట చివరికి శబరి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఋష్యమోక పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఋష్యమోక పర్వతం కిష్కింధ అనే పేరుతోటి హంపి నగరం దగ్గర ఉంటుంది. ఈసారి ఎప్పుడన్నా మీకు ఋష్యమోకం చూడాలనుకుంటే గుంటూరులో అమరావతి ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటుంది. ఆ అమరావతి ఎక్స్ప్రెస్ ఎక్కండి, హుబ్లీ వెళ్ళే రైళ్ళు ఏమైనా పెడతాయి. ఈ రైలు ఎక్కి అయితే హోస్పేట లేక తోరణగల్లు, తోరణగల్లు లేక హాస్పేట, ఈ రెండింటిలో ఎక్కడన్నా దిగండి. అక్కడి నుంచి ట్యాక్సీ కానీ బస్సు కానీ పట్టుకోవచ్చు. తోరణగల్లు నుంచి కానీ హోస్పేట నుంచి కానీ ఎటు నుంచి అయినా 25 కిలోమీటర్స్ 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే పంపా సరస్సు, మతంగ మహర్షి ఆశ్రమం, శబరి యొక్క గుహ, ఋష్యమోక పర్వతం ఇవన్నీ తగులుతాయి. అలాగే అక్కడి నుంచి ఇంకో 5 కిలోమీటర్లు అడితే హంపి విజయనగరం కృష్ణదరాయల సామ్రాజ్యం కనపడుతుంది. ఈ మూడు మూడు అనమాట, ఒక చోట తోరణగల్లు లేక హొసపేట, ఇటు 5 కిలోమీటర్లు అడితే హంపి విజయనగరం, ఇటు 5 కిలోమీటర్లు పెడితే ఋష్యమోక పర్వతం, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెడితే 5 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ హంపి, హంపి నుంచి మళ్ళీ 5 కిలోమీటర్లు ఇటు వస్తే ఇటు, ఎటువైపు చూసినా ఇంచుమించుగా 5 కిలోమీటర్లు ఉంటుంది అది ట్రైసర్కిల్గా. ఆ దివ్యక్షేత్రం అంతా కిష్కింధ అంతా కర్ణాటకలో ఉందన్నమాట. నిజంగా శబరి గుహను చూస్తే మళ్ళీ ఆనాటి రామాయణం అంతా కళ్ళ ముందు కనపడుతుంది అనమాట. అక్కడికి వెళ్ళాడు రాముడు, శబరిని ధన్యురాల్ని చేశాడు, ఆపై మతంగ మహర్షి ఆశ్రమంలో ఉండి ఈ శబరి మొదలైనటువంటి వాళ్ళందరి యొక్క సలహా తీసుకుని ఋష్యమోక పర్వతం మీద సుగ్రీవుడు ఉన్నాడు, సుగ్రీవుడిని మిత్రుడిని చేసుకుంటే సీతాన్వేషణకి ఆయన సాయం చేస్తాడని వెళ్ళాడు. రామలక్ష్మణులు ఇద్దరిని చూసి సుగ్రీవుడు అటు ఇటు పరిగెడుతూ ఉండగా హనుమంతుడు వచ్చాడు. హనుమంతుడు వచ్చి రాముణ్ణి లక్ష్మణుడిని సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళాడు, వాళ్ళకి మైత్రి కలిపాడు. ఆ విధంగా హనుమంతుడి ధర్మమానని శ్రీరామచంద్ర ప్రభు సుగ్రీవుడికి, సుగ్రీవుడు రాముడికి వాగ్దానాలు చేసుకున్నారు. సుగ్రీవుడికి ముందుగా వాలిని చంపి పట్టాభిషిక్తుని చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు రామచంద్రుడు. అంటే రాముడే ముందు మాట నిలబెట్టుకుంటాడు. రాముడు వాలిని వధించి ఒకే ఒక్క బాణంతో చంపి మొత్తం కిష్కింధ సామ్రాజ్యం అంతా సుగ్రీవుడికి ఇచ్చాడు. సుగ్రీవుడు ఇక రాబోతున్నది ఎలాగో శరత్కాలం, శరత్కాలం వచ్చిన తర్వాత ఒక శుభముహూర్తం చూసి హనుమంతుణ్ణి మొదలైనటువంటి వానరుల్ని అన్ని దిక్కులకి పంపి సీత ఎక్కడుందో వెతికిస్తానన్నట్ట. ఆ తర్వాత రామచంద్రుడు శ్రావణమాసం భాద్రపద మాసం ఈ 2 మాసాలు బయటికి వెళ్ళడం కుదరదుగా. ఆ రోజుల్లో కుంభవృష్టిగా వర్షాలు కురిసేవి. ఓ ఏం వర్షాలు కురిస్తాయి అండి, ఎందుకంటే వర్షాకాలం అయ్యేదాకా ఋష్యమోక పర్వతం మీదే ఉండిపోయాడు పాపం. ఆ పైన మతంగ మహర్షి ఆశ్రమం ప్రాచీనకాలపు ఆశ్రమం గుహ ఒకటి ఉండేది, ఆ గుహలోనే ఉండిపోయాడు. వర్షం కురిసినప్పుడల్లా రాముడు ఎంత బెంగపెట్టుకున్నాడు, ఈ వర్షం వచ్చినప్పుడు సీత ఉలిక్కిపడి నా మీదకు వచ్చేది. ఈ మెరుపులంటే ఆవిడికి భయం, ఈ మెరుపుల్లో వర్షంలో ఎక్కడ ఏం బాధపడుతుందో, రావణుడు ఎలా హింసిస్తున్నాడో. లక్ష్మణ ఎప్పటికైనా తిరిగి సీతను చూడగలుగుతానా, సీత ఒకవేళ చచ్చిపోయిందంటావా, రావణుడు పరమ దుర్మార్గుడు ఇంతకాలం అట్టే పెడతాడా, రావణుడి యొక్క బాధలు తట్టుకోలేక ఆవిడ చచ్చిపోయి ఉండాలి లేక ఆవిడని తినేసి ఉండాలి, ఇక నా భార్య దక్కదేమో అని మధ్య మధ్యలో చాలా ఏడ్చాడు ఆయన. ఏడిస్తేప్పుడు తండ్రి నువ్వు అంత దుఃఖించొద్దు, సందేహము లేకుండా సీతాదేవి బ్రతికి ఉంది అని నా మనస్సు చెబుతున్నది, శీఘ్రకాలములో నీవు సీతని చూస్తావు, ఈ వర్షాకాలం పూర్తయ్యాక సుగ్రీవుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, వానరులను అన్ని దిక్కులకి పంపుతాడు, రావణుడు అనేవాడు ఎక్కడున్నాడో సీతను ఎక్కడ పెట్టాడో వానరులు చూసి వస్తారు, ఆ తర్వాత మనం వెడదాం దండయాత్రకు వెడదాం, రావణుడిని వధిద్దాం, సీతను తీసుకొస్తాం. ఒకప్పుడు నహుష చక్రవర్తి కామిస్తే శచీదేవి అమ్మని పూజించి గండంలోంచి బయటకు వచ్చింది. ఇలా ఎంతోమంది పూర్వకాలంలో ఎన్నో కష్టాలు అనుభవించారు, నువ్వు కూడా ఈ కష్టంలోంచి బయటకు వస్తావు అని చెబుతూ ఉండగానే అమ్మాయి అని కొంచెం ధైర్యం వహించాట. ఇతి లక్ష్మణ వాక్యేన బోధితో రఘునందనగా త్యక్త్వా శోకం తథాత్యర్థం బభూవ విగతజ్వరః. లక్ష్మణుడు ధైర్యం చెప్పాక అప్పటికి రాముడు కొంచెం ధైర్యం తెచ్చుకొని శోకం నుంచి విముక్తి పొందాడు. ఇలా లక్ష్మణుడు ధైర్యం చెప్పడం, రాముడు శోక విముక్తుడవడం, ఈ రెండూ జరిగాయో లేదో, వాళ్ళున్న ఋష్యమోక పర్వత ప్రాంగణం దగ్గర ఒక వెలుగు వెలిగింది, మంచి మెరుపు వెలిసింది, ఆకాశము నుంచి కిందకి మెరుపు తీగి దిగుతోందిట. ఇదేమిట్రా పట్టపగలు ఇంత వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది, పైగా ఈ వెలుగు కూడా తెల్లగా ఉన్నది, అత్యద్భుతమైన శరత్కాల మేఘంలాగా చంద్రుడి కాంతితో వెలిగిపోతున్న ఈ వెలుగు ఎక్కడిది అని రామలక్ష్మణులు ఆకాశంకే చూశారు. ఎక్కడిదా తెలుపు అంటే ఒక మహాత్ముడు కిందకి దిగుతున్నట్ట. ఆ మహాత్ముడు తెల్లగా ఉంటాడు కాబట్టి ఆయన దిగుతుంటే తెల్లని కాంతి దిగుతున్నట్టుంది, ముద్ద దిగుతున్నట్టుంది అనమాట. ఇంతకీ ఆ మహాత్ముడు ఆ జగామ తదాకాశాత్ నారద భగవాన్ ఋషి, భగవత్ స్వరూపుడు విష్ణుమూర్తి యొక్క అంశతో వచ్చినవాడు నారద మహర్షి, నారదుడు పైనుంచి కిందకి దిగుతున్నాడు. రాముడున్న ఋష్యమూక పర్వతం దగ్గరికి ఇప్పుడు వస్తున్నది సాక్షాత్తు నారద మహర్షి. నారదుడు శరత్కాల మేఘంలాగా, చంద్రుడి వెన్నెలలాగా, మల్లె పువ్వులాగా, మంచు ముద్దలాగా, మంచి ముత్యంలాగా తెల్లగా ఉంటాడు. అలా తెల్లని వాడు కిందకి దిగుతూ ఉంటే చూడ్డానికి ఎలా ఉందన్నమాట, చంద్రుడు కిందకి రాలిపోతున్నాడేమో, ఆ చంద్రుడి వెన్నెలు ఇలా దిగుతుందేమో అన్నట్టుగా ఉందన్నమాట. వస్తున్నాయన చేతిలో ఒక వీణ ఉన్నది, అది మహతి. రణయం మహతీం వీణాం సరగ్రామ విభూషితాం గాయన్ బృహద్రథం సామ తదా తమ ఉపస్థితవాన్ తదా తమ్ ఉపతస్థివాన్. చేతిలో మహతి అనే వీణ లేకుండా నారదుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడు, ఆయన ఎక్కడికి వెళుతున్నా ఆ వీణ వాయిస్తాడు. ఆ వీణ కూడా సరిగమ పదని బదులుగా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ధ్వనిస్తుంది. అటువంటి వీణ వాయించుకుంటూ మధురంగా నారాయణ కీర్తన పాడుకుంటూ నారదుడు అక్కడికి వచ్చాడు. వచ్చాక ఏం చేశాడో రేపటి రోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.